ప్రియమైన ఆత్మబంధులరా, పెద్దలు చెప్తూ ఉంటారు సత్సంగం వల్ల సన్మార్గం తెలుస్తుందని. సన్మార్గం తెలిస్తేనే కానీ సత్య వస్తువును చేరుకోలేము. సత్య వస్తువును చేరుకుంటేనే కానీ సుఖం లేదు, స్వేచ్ఛ లేదు, ఆనందం లేదు, శాంతి లేదు. ఈ సమావేశాల లక్ష్యం ఏదో పాపులారిటీ కోసం, పబ్లిసిటీ కోసం కాదు. పాపులారిటీ వల్ల, పబ్లిసిటీ వల్ల ఎవరు మహర్షులు అవ్వలేరు, మహాత్ములు అవ్వలేరు. మనం కష్టపడి పని చేసుకుని, కష్టపడి కృషి చేసుకుని, కష్టపడి సాధన చేసుకుని ప్రారంభాన్ని శాంతిగా అనుభవిస్తే మనం మహర్షులు అవుతాం, యోగులు అవుతాం, జన్మరాహిత్యాన్ని పొందుతాం. ఇదే సృష్టి ప్రారంభమైన తర్వాత ఈనాటి వరకు పాపులారిటీ వల్ల, పబ్లిసిటీ వల్ల మహర్షి అయిన వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు లేరు. మనకి కొంత కృషి అవసరం, ఈశ్వరుని కృప అవసరం, సత్పురుషుడి సహవాసం అవసరం. సత్పురుషుడి సహవాసం లేకపోతే సన్మార్గం లభ్యం కాదు. చేస్తే స్నేహం, సత్పురుషుడితో సహవాసం చేయాలి. ఇంటికాడ చేసుకుంటే ధ్యానం ఒంటరిగా చేసుకోవచ్చు, అధ్యయనం చేసుకోవచ్చు. వీటన్నిటి యొక్క లక్ష్యం ఒకటే లక్ష్యం. 10 లక్ష్యాలు ఉన్న గమ్యం ఒకటే, అజ్ఞానం నశించాలి. ప్రజలకు సేవ చేసినా అహంభావం పెరగకూడదు. ప్రజలకు సేవ చేయటం కూడా ఎందుకంటే అజ్ఞానం నశించటానికి. మనకు అహంభావం పెరుగుతుంటే మన స్వరూపానికి దూరం అయిపోతాం, శాంతికి దూరం అయిపోతాం. మనస్సుకి రెండు ఉన్న స్థితులు, ఒకటి లయం అవుతా ఉంటుంది, నాశనం అవుతా ఉంటుంది. రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి కొంతమంది చెప్తూ ఉండేవారు, నాకు శివుడు కనిపించాడండి, విష్ణువు కనిపించాడు, దేవి కనిపించాడు. ఇది ఒక్కటే మీరు అర్థం చేసుకోండి, ఇంకేం అక్కర్లేదు. అయితే నీకు విష్ణువు కనిపించాడంటున్నావు, శివుడు కనిపించాడంటున్నావు, నీకు అజ్ఞానం నశించింది అని. అదే కనిపించాడు అయితే నువ్వు చెప్పిన మాట నేను కాదంటేందుకు కనిపించాడు. కనిపిస్తే నీకేమైనా అజ్ఞానం నశించిందే, అవిద్య నశించిందే, దేహబుద్ధి నశించిందే, ఏంటి ఎందుకు వచ్చిన మాటలు? కొన్ని కనిపించాడు, కొన్ని ధ్యాన బలం వల్ల కనిపించడంలో చెడ్డ ఏం కాదు, అది కూడా దృశ్యం, అది కూడా దృశ్యమే. దానివల్ల నీ మనస్సు ఏదో నాకు భగవంతుడు కనిపించాయని ఆ మనసు కొంచెం లయం రావచ్చు. లయం వల్ల ఆత్మజ్ఞానం కలగదు, మనోనాశనం వల్ల ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మవిచారణ లక్ష్యం ఏంటంటే మోక్షమే. అంటే భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా మనస్సు లయం అవుతుంది, కానీ విచారణ చేస్తే మనస్సు నాశనం అవుతుంది. అంటే భగవాన్ ఏం చెప్తున్నాడంటే, నీకు విష్ణువు కనిపించవచ్చు, శివుడు కనిపించవచ్చు, దానివల్ల నీ మనస్సు కొంత అనగొచ్చు, అనగటం వల్ల నీకేదో కొంత శాంతి కలగొచ్చు. మళ్ళీ మనస్సు విజృంభిస్తే మామూలే. ఒకటి మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, అజ్ఞానం నశించిందా లేదా? మొదట్లో వస్తుజాలంతో సంబంధం లేకుండా, దృశ్యాలతో సంబంధం లేకుండా మొదట్లో విపరీతమైన సుఖం అనిపిస్తాం. ఆవిడ శరీర సంబంధం కూడా లేదు, విపరీతమైన సుఖం అనిపిస్తాం. అది ఎక్కడి నుంచి వస్తాం? సుఖం మన లోపల నుంచి వస్తాం. ఎక్కడి నుంచి వస్తుందో సుఖం అంతా? లోపల నుంచే వస్తాను. ఇప్పుడు నీకు ఎవరికైనా బాగా ఆస్తి ఉందనుకోండి, ఆస్తి ఉంటే ఆస్తి జ్ఞాపకం వచ్చింది అనుకోండి, అది తలంపు. దానివల్ల నీకు కొంత సంతోషం రావచ్చు. అలా గాఢ నిద్రలో నీ ఆస్తి జ్ఞాపకం వస్తుంది, నీకు జ్ఞాపకం రావటం లేదు. ఏమీ లేకుండా ఆ గాఢ నిద్రలో లోపల నుంచి ఎప్పుడైతేనే సుఖం వస్తుందన్నారు. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆస్తిపాస్తుల్లోంచి రావటం లేదు, గౌరవంలోంచి రావటం లేదు, అధికారంలోంచి రావటం లేదు, ఇంద్రియాల ద్వారా రావటం లేదు, సమాజం ద్వారా రావటం లేదు, దేహానికి సంబంధించి రావటం లేదు, ఏమీ రావటం లేదు. స్వతంత్రంగా లోపల నుంచి గాఢ నిద్రలో విపరీతమైన సుఖం, అంతులేని సుఖం నీకు లోపల నుంచి హృదయంలోంచి వస్తాం గాఢ నిద్రలో. ఆ సుఖం నీకు బయట నుంచి వస్తుందో లోపల నుంచి వస్తానంటే లోపల నుంచే వస్తాను. ఆ నిద్రలో నీకు ఆ సుఖాన్ని పొందుతున్నావు, అది నీకు లోపల నుంచే వస్తాను. ఆ లోపల నుంచి ఆ సుఖం ఎక్కడి నుంచి, ఎంత సుఖాన్ని అయితే మనం పొందుతున్నది ఎక్కడి నుంచి వస్తుందో, ఆ సుఖం ఏ వస్తువులో ఉందో అది మన లోపలే ఉంది, మనలోంచే వస్తుంది ఆ సుఖం. బయట నుంచి రావటం లేదా మనకు అర్థమవుతుంది నిద్రలో. అటువంటి సుఖాన్ని మనం జాగ్రత్త అవస్థలో పొందగలగాలి, దానికే సాధన చేయాలి. మన గాఢ నిద్రలో స్త్రీ అని, పురుషుడని, ఆస్తి అని, లేకపోతే అధికారం అని ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఏమిటప్పుడు ప్రపంచంతో సంబంధం ఉందా మనకి? దేవుడు పోనీ, దేవుడితో సంబంధం ఉందా? దేవుడితో సంబంధం లేదు. ఎప్పుడైతే సుఖం వచ్చేస్తుంది గాడ మీద, బాగా నిద్రపడితే ఎంత బాగా నిద్రపడుతుంది అనిపిస్తుంది, ఎంతో సుఖాన్ని అనిపిస్తాం. నిద్ర లేకపోతే అసలు సుఖం ఉండదు. కొంతమంది అంటూ ఉంటారు, ఒక రాత్రి నిద్ర లేకపోతే ఆ బద్ధకం 6 నెలలు ఉంటున్నారు. ఒక రాత్రి కనుక నిద్ర లేకపోతే ఆ బద్ధకం 6 నెలలు ఉంటుంది అక్కడ. అది మన అనుభవంలో తెలుస్తూనే ఉంటుంది. అంటే లోపల మనకు నిద్రలు ఏమవుతుంది, స్వతంత్రమైన సుఖాన్ని పొందుతున్నాం. అంటే గాఢ నిద్రలో మనకు తెలియకుండా స్వతంత్ర సుఖాన్ని ప్రపంచంతో, దేవతలతో, జన్మలతో ఏమైనా సంబంధం లేకుండా, పైగా మన తలంపులతో సంబంధం లేకుండా, అది ఆశ్చర్యం. మన తలంపులతో సంబంధం లేకుండా సుఖాన్ని మనం పొందుతున్నాం. ఆ సుఖాన్ని మనం జాగ్రత్త అవస్థలో పొందాలి. బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు మీరు వేరు, నేను వేరనే బుద్ధి కలుగుతాను మనకు, అంతే కదా. ఏ మనిషి మనిషి, ఆ మనిషి వేరు, నేను వేరు, అంతే కదా. అది వేరు బుద్ధి మన అందరికీ ఉంది, మీరు వేరు నేను వేరు అనే బుద్ధి కనిపిస్తాను అనే బుద్ధి ఉంది. ఆ వేరు బుద్ధి కూడా నిజం కాదు, అది కూడా ఒక తలం. మీరు వేరు నేను వేరు అనే బుద్ధి ఉంది కదా, ఆ బుద్ధి కూడా నిజం కాదు, అది కూడా ఒక తలం. తర్వాత మనం అందరం చనిపోతాం, మన శరీరం ఏదో రోజునే చనిపోతుంది. పుట్టుకు ఎప్పుడు అంతం అవుతుంది? చావుతో అంతం అవుతుంది. ఆ చావు కూడా నిజం కాదు, అది కూడా తలం. మనం నిజంగా చనిపోవటం లేదు, చనిపోతున్నాం అనుకుంటాం శరీరం చనిపోయినప్పుడు, అది కూడా తలం. మనందరం ఇప్పుడు పుట్టామనుకుంటున్నాం, మనందరం పుట్టాము లేదా పుట్టామని అనుకుంటున్నాం, ఆ పుట్టామనుకున్నది కూడా నిజం కాదు, అది కూడా తలం. మనకి ఏదైనా మంచి వార్త వచ్చి చెవిలో పడింది అనుకోండి, మనకి సంతోషం వస్తుంది, గర్వం వస్తుంది. ఆ గర్వము తల ఉంటే సంతోషము తల ఉంటుంది. ఏదైనా చెడ్డ వార్త వచ్చి చెవిలో పడింది అనుకోండి, అప్పుడేమొస్తుంది, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం కూడా నిజం కాదు, అది కూడా తలంపే, అది కూడా తలంపే. జీవితంలో అన్ని తలంపులే, మీకు అర్థం కావాలి సబ్జెక్ట్. జీవితంలో అన్ని తలంపులే. మిమ్మల్ని ఎవరైనా పొగిడారు అనుకోండి, మీకు సంతోషం వస్తుంది, అది కూడా తలంపే. ఎవరైనా విమర్శిస్తే ఏమవుతుంది, ఎవరైనా విమర్శిస్తే మీకు ఏమొస్తుంది, దుఃఖం వస్తుంది, అది తలంపులే. అన్ని తలంపులే. ఇంకా తలంపు కానిది ఏముంది? పరబ్రహ్మం. ఇప్పుడు గాఢ నిద్రలో మీరు ఉన్నారు, మీరందరూ గాఢ నిద్రలు, అక్కడ తలంపులు ఏమైనా ఉన్నాయా? ఏమి తలం, మీరున్నారా లేదా? అదే బ్రహ్మ. మీరు ఇది కష్టం కష్టం అనుకోకుండా బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. మీరందరికీ జ్ఞానులు అయిపోతారు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీరు శ్రద్ధగా వినటం వల్ల ఒకళ్ళు బాగుపడితే చాలు, కనీసం ఒక్కళ్ళ మనసుకు చల్లబడితే చాలు. మేము మాదేపట్నం వచ్చిన పని పూర్తి చేయకూడదు, కనీసం ఒక్కడ ప్రాపర్గా అందుకుంటుంటే సరిపోదు. అహంకారం అంటే ఏంటి చెప్పండి? అహంకారం అంటే ఏంటి? చాలామంది కోపం అహంకారం అనుకుంటారు, చిరాకు అహంకారం అనుకుంటారు, కోరిక అహంకారం అనుకుంటారు. అవి ఏమీ అహంకారాలు కాదు. ఎవరికి అనుకుంటారు అది, ఎవరికైనా కోపం ఎక్కువ ఉంది అనుకుంటారు, అక్కడ అహంకారం ఎక్కువ ఉండాలి అంటే అది కదా అహంకారం. అహంకారం అంటే మూల తలం. నేను అంటే మీ పేరేం పేరు? లతమ్మ. నేను నేను అంటారు లతమ్మ గారు. ఏమంటారు? నేను నేను అంటారు లతమ్మ గారే కదా. ఎవరు పేరు చెప్పాలని చెప్పి అందరూ నేను నేను అంటారు. ఇప్పుడు లతమ్మ గారు చెప్పే నేను నిజమైన నేను కాదు, అది లతమ్మ నేను. లతమ్మ దేహము, లతమ్మ మనస్సు, లతమ్మ కొన్ని ఇష్టాలు, లతమ్మకు నా ఇష్టాలే కలిపిన నేను, అది లతమ్మ నేను. ఈ లతమ్మ నేను ఎక్కడ తీసుకెళ్ళాలి? అసలు నేను దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎక్కడ తీసుకెళ్ళాలి? లతమ్మ నేనని అసలు నేను దగ్గరికి తీసుకెళ్ళాలి. ఆ లతమ్మ నేను దేహానికే పరిమితమైంది. ఆ దేహానికే పరిమితం అందుకాదు పునర్జన్మ వచ్చి చేరుతుంది. చనిపోయిన తర్వాత ప్రయాణం ఉంటుంది, మన సంస్కారాన్ని బట్టి మళ్ళీ ప్లానెట్ మీదకి మళ్ళీ శరీరం ధరించి రావాలి. ఆ లతమ్మ నేను తొలగించుకోవడానికే సాధన. ఆ లతమ్మ నేనికి అసలు నేనికి ఏం సంబంధం లేదు. లతమ్మ నేనికి అసలు నేనికి ఏం సంబంధం లేదు. ఇప్పుడు అసలు నేను చూశారు, ఈ అసలు నేను ఆ గాఢ నిద్రలో ఉన్న సుఖం మనకి ఎప్పుడు అందుతుందంటే త్రిప్పి అహంతనం. అహంకారం అంటే ఏంటి? మనకు అనేక తలంపులు వస్తున్నాయి, మనకు అనేక తలంపులు వస్తున్నాయి. ఈ అన్ని తలంపులు అహంకారం కాదు. ఈ అన్ని తలంపులు వస్తాయి, రోడ్డు మీద మనుషులు వస్తూ ఉంటారు, ఎడతా ఉంటారు, అలాగే తలంపులు కూడా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు అర్థం? ఇప్పుడు మీకు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, ఎంతసేపు ఉంటుంది కోపం? మంచి వాళ్ళకైతే గంట రెండు గంటలు ఉంటుంది, కొంచెం చెడ్డవాళ్ళు అనుకుంటే పది రోజులు సగం చచ్చిపోయే వరకు ఎవరికి కాన ఉండదు. కోపం వస్తూ ఉంటుంది మనకి, మళ్ళీ తొందరగా తగ్గిపోతుంది, మళ్ళీ ఎలాగే చిరాకు వస్తూ ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా అన్ని తలంపుడు, స్నేహితులు ఏమో విరేకులు అవుతూ ఉంటారు, విరేకులు మళ్ళీ స్నేహితులు ఉంటారు, అది తలంపుడు. ప్రపంచం అంటే తలంపుడు, చివరికి చావు తలంపు, పుట్టుకు తలంపు, అన్ని తలంపుడు. అయితే అహంభావన అంటే ఏంటంటే అది కూడా తలంపు. అన్ని తలంపులకి ఆది తలంపు, మొదల తలంపు, మూల తలంపు. అది అహంభావన అంటే ఏదంటే దేహము నేననే తలంపు అహంభావన. దేహము నేను అనే మొదటి తలంపే మీ అన్ని తలంపులకి కారణం. మాది జిన్నూరు, మాది మాదేపట్నం, మాది కాశీ, మాది రామేశ్వరం, మేము మంచివాళ్ళం, మేము చెడ్డవాళ్ళం, మేము పెద్దవాళ్ళం, మేము చిన్నవాళ్ళం, నాకు సబ్జెక్ట్ ఎక్కువ ఉంది లేకపోతే తక్కువ ఉంది, సంస్కృతి ఎక్కువ ఉంది లేకపోతే తక్కువ ఉంది, ఇవన్నీ ఉన్నాయి చూశారు. అంటే ఇవన్నీ తలంపులే, ఇవన్నీ కూడా తలంపులే. ఆ దేహము నేననే తలంపుల నుంచి ఇతర తలంపులన్నీ వస్తున్నాయి. ఆ దేహము నేను అనే తలంపుల నుంచి ఇతర తలంపులు వస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు మా కుటుంబం చాలా మంచి కుటుంబం అని, అది అహంకారం. దేహము నేను, ఆ దేహము నేననే మొదట తలంపు ఉండటం వల్ల ఈ తలంపులు వస్తున్నాయి, కానీ లేకపోతే ఈ తలంపులు రానే రావు. మేము మంచి వాళ్ళం అని, మేము చెడ్డవాళ్ళం అని ఈ తలంపు రానే రాదు అసలు. అంటే దేహము నేను అనే తలంపు అహంకారం, ఆ అహంకారానికి మిగతా తలంపులన్నీ వస్తాయి. అంటే దేహానికి పరిమితమైన నేను ఉన్నప్పుడే మీకు ఇతర తలంపులు వస్తాయి, లేకపోతే ఇతర తలంపులు ఏమి మీకు రావు, మంచి తలంపులు రావు, చెడు తలంపులు రావు. ఆ దేహము నేననే తలంపు మీకు గాఢ నిద్రలో అది ఎక్కడికి వెళుతుంది, ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతాం. నెట్టుకుని వెళ్ళిపోతాం. ఎక్కడైతే దేవుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుంది, ఎక్కడైతే బ్రహ్మం ఉందో అక్కడికి వెళ్ళిపోతాం. అది మీకు తెలియకుండా వెళ్ళిపోతాం. ఆ మూల తలంపులు ఏం చేయాలి, జాగ్రత్తగా వస్తారు. మొదటి తలంపుని బయటికి విజృంభించకుండా దాని లోపలికి ఉపసంహరించి 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 విత్తిడ్రా చేసి అది ఎక్కడ ఉదయిస్తుందో అక్కడ నెమ్మదిగా దాన్ని జరుపుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ సైన్స్ మీకు ఎందుకు చెబుతున్నామంటే, మేము ఏదో పూజ చేసాము, జపం చేసాము, ధ్యానం చేసాము, మాట విష్ణువు కనిపించాడు, శివుడు కనిపించాడు, మీకు కనిపిస్తే కనిపించవచ్చు, మీరు పూజలు జపాలు చేసుకోవచ్చు, దానివల్ల మనస్సు లైవ్ ఉంటున్నాయి, కానీ మనస్సు నాశనము కాదు. వీటి వల్ల మీరు చేసే ప్రయత్నాల వల్ల మంచిగా చేసుకుంటున్నారు, దానివల్ల మనస్సు లైవ్ ఉంటున్నాయి, కానీ మనస్సు నాశనం కాదు. మనస్సు నాశనం అవ్వకపోతే అది ఎప్పటికైనా విజృంభించే అవకాశం. అంటే మనోలయం కాదు మీ లక్ష్యం, మనో నాశనం. మనస్సు ఎప్పుడు నాశనం అవుతుంది, మనస్సులో మళ్ళీ అన్ని తలంపులకి మూల తలంపు అయినటువంటి ఆ మూల తలంపు తన మూలంలోకి వెళ్ళి అది అణిచేనే కానీ అది నాశనం కాదు. నాశనం అయితేనే కానీ మీకు బ్రహ్మజ్ఞానం కలగదు, మోక్షం కలగదు, నిర్వాణ స్థితి కలగదు. మనకి బయట చూపు అలవాటు కానీ లోపల చూపు రాదు. లోపల చూపు ఉన్న వాళ్ళకి ఏకాగ్రత ఎక్కువ ఉంటుంది, బయట చూపు ఉన్న వాళ్ళకి ఏకాగ్రత తక్కువ ఉంటుంది. ఏ విషయాలు అయితే చెడగొడుతున్నాయి మీ లోపల చూపుని, ఏ మనుషులు అయితే చెడగొడుతున్నారో మీ లోపల చూపుని, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. వాళ్ళ మీద అసూయ పెట్టుకోకూడదు, వాళ్ళ మీద కోపం పెట్టుకోకూడదు. వాళ్ళని అస్తమానం చెడ్డవాళ్ళని అలా అనుకోవద్దు. మీరు వాళ్ళ మీద ఏం చెడ్డ కోపం అది పెట్టుకోవద్దు. ఉడికే వాళ్ళని గ్రహించి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. అంటే మీ మనస్సు లోపలికి వెళ్ళటానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో, ఏ రకమైన మనుషులు అడ్డొస్తున్నారో వాళ్ళని పైకి మీరు ఏం అనకుండా మీరు జాగ్రత్తగా సర్దుకుంటూ ఉండాలి. త్రిప్పి అహంతను లోచూపు గణ ఎప్పుడు ఆల్వేజ్ అన్బ్రోకెన్. అంటే ఏదో శనివారం పూజ చేశామంటే సరిపోదు, నిరంతరము మీరు ఏ పని, మీ కాళ్ళు చేతులు పని చేసుకునేవి, మీ కాళ్ళు చేతులు ఉన్నాయి కదా, అందరికీ పనులు చేసుకుంటాయి, కాళ్ళు చేతులు పని చేసుకుంటూ ఉంటాయి, కాళ్ళు చేతులు పని చేసుకునేవంటే, కానీ లోపల చూపు ప్రాక్టీస్ చేయండి, క్వాయిట్గా ఉండాలి. మనం బతికున్నాడు ఎవరికైనా బతికుంటే సేవ చేయాలి, కానీ చనిపోయిన తర్వాత ఇంకా దుఃఖపడక్కర్లేదు. మన ప్రవర్తన ఎలా ఉండాలి, బాధ్యతతోడు కూడిగా ఉండాలి. ఒక మాట మాట్లాడితే ఆ మాటకు బాధ్యత ఉండాలి, ఒక చేత చేస్తే బాధ్యత ఉండాలి. అలా బాధ్యతతో కూడిన మనుషులు మనసు మటుకే లోపలికి వెళుతుంది. బిహేవియర్ అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే భౌతిక నేరు ఆధ్యాత్మిక నేరు అనుకుంటున్నాం, రెండు ఒకటే. ఎప్పుడు లోపల చూపు నేర్చుకోండి. ముక్తి విద్యను ఏంటది, లోపల చూపు ఎందుకు నేర్చుకోవాలి, మీకు సుఖం లోపల ఉంది కానీ బయట లేదు, అది లాజిక్. సో ఇది లెక్కలు మ్యాథమెటికల్ యాక్యురసీ. ఏదో పిచ్చోడి చేతిలో గడ్డ కింద లేదు ఇది. ఇది పిచ్చోడి చేతిలో రాయనుకోకండి మీరు. మీకు లోపల చూపు ఎందుకు ఉండాలంటే, సుఖం బయట ఉంటే బయట చూపే మంచిది. సుఖం బయట లేదు, మోక్షం బయట లేదు. సుఖం లోపల ఉంది, మోక్షం లోపల ఉంది, కాబట్టి లోపల చూపు నేర్చుకున్నాను. సుఖం మీకు లోపల ఉందా బయట ఉందా మీకు నిద్దట్లో తెలిసిపోతాను. ఇంకా భగవద్గీత వద్దు, ఉపనిషత్తులు వద్దు, రమణ మహర్షి గారు, రామకృష్ణ పరమహంసులు వీళ్ళందరినీ ఒక పక్కన పెట్టండి. మీరు ఇంటికి వెళ్ళితే ఆలోచించుకోండి, మీకు సుఖం లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా. మీకు నిద్దట్లో ఎవరి కారణంగా మీకు సుఖం వచ్చింది? మీరు జీడిపప్పు తింటే సుఖం వచ్చిందా? మీ ఆయనతో మాట్లాడటం వల్ల మీకు సుఖం వచ్చిందా? సినిమా చూడటం వల్ల మీకు సుఖం వచ్చిందా? లేదా టీవీ చూడటం వల్ల సుఖం వచ్చిందా? నిజట్లో ఏ కారణం ఉండాలని మీకు సుఖం వచ్చింది? ఏమి లేదే కారణం. అక్కడ ఉండ కాబట్టి అది వచ్చింది. మనం ఏం చేయాలంటే, మన ఏకాగ్రతకి భంగం జరిగే పనులు చేసుకోకూడదు. మన ఏకాగ్రతకి భంగం వచ్చే పనులు మనం చేసుకోకూడదు. ఒక ఏకాగ్రతకి భంగం వచ్చే విషయాలు వచ్చినా విషయాలు మనం పట్టించుకోకూడదు. ఇప్పుడు ఇక్కడ కారు వెళ్తాం అనుకోండి, ఊరు వస్తాం అనుకోండి, ఆ ఊరిని మనం పట్టించుకోకూడదు. పట్టించుకుంటాం అనుకోండి, ఇక్కడ ఏకాగ్రత పోదు. ఇప్పుడు మీరందరూ పిల్లలను చదివించుకుంటున్నారు కేవలం ఉద్యోగాల కోసమే చదువులు అనుకోవద్దు. ఉద్యోగం వస్తే చేయించుకోండి, దానికి కాదు. కేవలం చదువు అనేది ఉద్యోగం కోసం ఇక్కడ మనస్సు ఎగసించాలి. చదువు యొక్క లక్ష్యం అది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే చదువు అనేది ఉద్యోగం కోసం అనుకుంటున్నారు. ఉద్యోగం రాకపోయినా చదివించుకోవాలి. ఇప్పుడు ఉద్యోగాలు రావటం లేదు కదండి, చదువులు ఎందుకని అలా అనుకోకండి. ఉద్యోగం వేరు, ఒక దేహ ప్రారంభంలో ఉంటే ఉద్యోగం వస్తున్నారు, రాపోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు, జరుగుబాటు ఉంటే పెద్ద ఉద్యోగాలు అక్కర్లేదు. కానీ ఏంటంటే ఆ చదువు యొక్క లక్ష్యం కేవలం ఉద్యోగం కాదు, ఆ మానసిక వికాసం. లార్జ్ హార్ట్, బిగ్ హార్ట్, హృదయం వికాసించటం, మనస్సు యొక్క వికాసించటం, ఆ మనిషి యొక్క కల్చర్ పెరగటం కోసం, హృదయం యొక్క లోతులు పెరగటం కోసం చదువు యొక్క లక్ష్యం. కేవలం ఉద్యోగం కాదు చదువు లక్ష్యం. ఆ ప్రవర్తన, ఆ తీరు, డే టు డే లైఫ్లో మనిషి యొక్క ప్రవర్తన, ఇవన్నీ చదువు వల్ల వస్తాయి కాబట్టి చదువు. కానీ కేవలం ఉద్యోగమే లక్ష్యం కాదు చదువుకి. అలాగే మీ ఆత్మ విచారణకి లక్ష్యం కూడా బూడిద రావటం, ఇక్కడ కుంకుమ వచ్చింది, పసుపు వచ్చింది, అది కాదు. మీరు విచారణ చేస్తున్నారు కదా, చదువు యొక్క లక్ష్యం ఏంటి? మనసు యొక్క వికాసం. అలాగే భక్తి యొక్క లక్ష్యం ఏంటంటే, భగవంతుడు మనకి ఈ కోరిక నెరవేర్చాడా, ఈ కోరిక నెరవేర్చలేదా, లేదా గోల్డ్ నుంచి పసుపు వస్తుందా, లేదా ఈ గోల్డ్ నుంచి ఒకవేళ ఈ భూతి వస్తుందేమో, అది రేపు ఏం జరుగుతుందో నాకు తెలిసిపోతుంది. ఇది కాదు భక్తి యొక్క లక్ష్యం. భక్తి యొక్క లక్ష్యం చదువు యొక్క లక్ష్యం వికాసం, భక్తి యొక్క లక్ష్యం మోక్షం. అంతేగాని ఆ గోడలోంచి బూడిద వస్తామండి, ఈ గోడలోంచి పసుపు వస్తుంది, ఆ గోడలోంచి లేదా కుంకుమ వస్తుంది, ఇటువంటి వాటికి ఆకర్షణ మీరు పొందుతున్నారంటే మీకు ఏమి ఫండమెంటల్స్ కూడా, అసలు ఏమీ కూడా మీకు కొంచెం కూడా జ్ఞానం లేదని అర్థం. ఆ గోడలోంచి పసుపు వచ్చేస్తుంది, ఈ గోడలోంచి కుంకుమ వస్తుంది, ఏంటి మీకు ఏమైనా అజ్ఞానం పోయిందా, అవిద్య ఏమైనా పోయిందా, అహంభావన ఏమైనా పోయిందా, ఏంటి కుంకుమ వస్తే నా గోడలోంచి? అది భక్తే. భక్తి యొక్క లక్ష్యం అది కాదు, భక్తి యొక్క లక్ష్యం మోక్షం. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. అంటే భగవంతుని స్మరించడం వల్ల లక్ష్యం ఏంటంటే అహంభావన పోవాలి, అది లక్ష్యం. భగవంతుని మీరు పూజించడం వల్ల, భగవంతుని ధ్యానం చేయటం వల్ల, భగవంతుడి కోసం మీరు జీవించడం వల్ల దానికి ఒక గోల్ ఉంది. అదేంటి? అహంభావన పోవాలి. అరుణాచలం శివుడు కనిపించినా మీకు ప్రయోజనం లేదు, లోపల మీకు అజ్ఞానం పోనప్పుడు. ఎంతసేపు కనిపిస్తాడు? 2 నిమిషాలు కనిపిస్తాడు, మళ్ళీ అదృశ్యం అయిపోతాడు. మనకు ఎవరైనా దేవుడు కనిపించాడు ఎవరైనా చెప్తే ఆశ్చర్యపోతాను, ఎప్పుడు కనిపించాడు, మీకు ఎలా కనిపించాడు అని అడుగుతాం. భగవాన్ ఎప్పుడు అలా ఆశ్చర్య కనిపించాడు అయ్యా? నీకేమైనా అజ్ఞానం పోయిందా, దేహబుద్ధి పోయిందా, అహంభావన పోయిందా, నీ మనస్సు ఏమైనా చల్లబడిందా, నీ హృదయంలో ఉన్న శాంతి నీకు ఏమైనా దొరికిందా? దొరకలేదండి, కనిపించాడు. ఏంటి ప్రయోజనం? ఎప్పుడు అజ్ఞానం పోతుందంటే, ఎప్పుడు అవిద్య పోతుందంటే, ఈ కబుర్ల వల్ల కాకరవాయల కారణం అంత మాత్రం చేతపోవాలి. వరదొచ్చినప్పుడు నది యొక్క నీరు ఎంత వేగంగా సముద్రంలోకి వెళ్తూ ఉంటాయో నీకు అర్థమవుతుందా? అంత ఆకర్షణ మనకి ఇస్తాడు మీద వైపు. అంత ఆకర్షణ కలిగిందనుకోండి, ఇంకా ప్రకృతి వైపుకి మీరు ఇటు మరలేరు. నదీ ప్రవాహంలో ఎదురు ఏ విధంగా అయితే ఎదలేము, అలాగే ఈశ్వరుని మీకు ఆకర్షణ కలిగినప్పుడు ఇంకా ప్రకృతి వైపుకి మీ మనస్సు మరలమన్నా మరలదు. భగవంతుడు ఎవరో భక్తుడు చెప్తున్నాడు, ఏమంటే నేను ఇప్పుడు ఇదే రావటం మీ దగ్గరికి, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, ఇదే ప్రథమం, ఇంతకుముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, నేను ఇదే కొత్తగా వచ్చాను మీ దగ్గరికి, ఇదే మీకు కొత్తగా వచ్చాను. వాళ్ళు చెప్పారు, ఎవరు చెప్పారు, ఇదివరకు మీ ముందు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్పారు, మీ దగ్గరున్నప్పుడు ఏదో భావతరంగాలు వస్తాయని, మంచి మంచి దృశ్యాలు కలుగుతూ ఉంటాయని, మనసుకు మంచి మంచి దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయని, మంచి మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయని, పవిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయని మీ దగ్గర కూర్చున్నప్పుడు అని మీ దగ్గర నాకంటే ముందు చూసిన వాళ్ళు చెప్పారు. వాళ్ళకి ఆ విషయాలు అనుభవమేట, మంచి ఆలోచనలు వచ్చినాయట, మంచి సంకల్పాలు వచ్చినాయట, మీ సమక్షంలో కూర్చున్నప్పుడు వాళ్ళు వచ్చి నాతో చెప్పారు. వాళ్ళ మాటలు పుచ్చుకుని నేను ఇక్కడేమో ఇక్కడ నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, వాళ్ళ మాటలు పుచ్చుకుని నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చి కొంతకాలానికి నేను మీ దగ్గర ఉంటున్నాను, వాళ్ళకి కలిగిన అనుభవాలు నాకేం కలగటం లేదు, ఎవళ్ళైతే మాకు అనుభవాలు కలిగినాయని చెప్పారో ఆ అనుభవాలు నాకేం కలగటం లేదు, ఎందుకు మీ అనుగ్రహం నాకు ఇవ్వరా, లేకపోతే మీ అనుగ్రహం నాకు ఇవ్వడానికి నేను సరిపోనా, ఏంటి అసలు ఈ గొడవ ఏంటన్నాడు. ఎవరు వచ్చి ఇప్పుడు మాటలు పుచ్చుకుని నేను సిద్ధమయ్యాను ఇక్కడికి, అది కూడా ఎవడో మొత్తం మీద ప్లేటర్ లాంటి. అంటే భగవాన్ అంటున్నారు వాళ్ళకి మనోదర్శనాలు కలిగినాయని నీకు చెప్పారు కదా వాళ్ళు, వాళ్ళు ఏం చెప్పారు అంటున్నావు, నీకు ఏదో భావతరంగాలు ఏదో లోపల లోపల తరంగాలు వచ్చేసినాయి, సముద్ర నీటిలో కెరటాలు ఎలా వస్తున్నాయి, వాళ్ళకి మంచి ఆలోచనలు వచ్చేసినాయి, వాళ్ళు నీకు చెప్పారు, నువ్వు చెబుతున్నావు. అదంతా వాళ్ళ మానసిక స్థితిపై ఆధారపడి ఉండదు, వాళ్ళ భక్తి మీద ఆధారపడి ఉండదు. వాళ్ళకు కారణం విధంగా అటువంటి ఆలోచనలు ఇస్తే వాళ్ళ భక్తి కారణం కాదు, నేను కారణం కాదు. అంటే ఒకవేళ నా సమక్షంలో వాడు లోపల అనేది బయటకు వచ్చింది, ఒకసారి వాళ్ళకి ఏదో లోపల నిజంగా భక్తి ఉండి ఉంటుంది, ఒక నా దగ్గరికి వచ్చేప్పుడు అది ఊపుకుంటుంది, అది వాడదే కానీ నాది కాదు. మనం ఎటువంటి వాళ్ళం అంటే ఇతరులు చేసిన మంచి పనులు కూడా మనమే చేశామని చెబుతాం. అసలు మనం ఏదైనా మంచి పనులు చేస్తే మనం చేసామని చెప్పుకోకూడదు. ఇప్పుడు మనం ఏ క్యాటర్లో ఉన్నామంటే ఇతరులు చేసినవి కూడా మనమే చేశామని చెప్పుకోవటం. ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే నేను కాదు అయ్యా కారణం, వాళ్ళకి ఏదో వచ్చేసిందని నీకు చెప్పారంటున్నావు, వాళ్ళకి నిజంగా మంచి ఆలోచనలు రావచ్చు, మంచి తలంపులు రావచ్చు, నా సమక్షంలో నేను కారణం కాదు, లోపల అసలు వాళ్ళ దగ్గర సరుకుండే, నా దగ్గరికి వచ్చేటప్పటికి ఉబ్బుకిందది ఉబ్బుకి వాళ్ళకి లోపల వచ్చి సహస్రారంలో వచ్చి సహస్రారంలో వచ్చి వాళ్ళకి కనిపించండి, అది లోపల వాళ్ళు జన్మాంతరంలో వాళ్ళు సంపాదించుకున్నది ఏదో నా సమక్షంలో వాళ్ళకి మనసుకు అందింది, అందుకని అది వాళ్ళకే కారణం కానీ నేను వాళ్ళ మీద ఏమో నేను వాళ్ళకి అనుకూలం కానీ నీకు వ్యతిరేకమే కాదు నేను అంటే వాళ్ళు నా సమక్షంలో వాళ్ళకు ఉన్నది ఏదో వాళ్ళకి అందుతుంది, అసలు వాళ్ళకి ఏదో భక్తి ఉంది, సహజంగా భక్తి వాళ్ళకి అందింది నా సమక్షంలో, నా సమక్షంలో కూర్చున్నప్పుడు వాళ్ళకైనా దృశ్యాలు కనిపించవచ్చు, నీకు కనిపించకపోవచ్చు, వాళ్ళకి కనిపించినా అది ముఖ్యమైన విషయం కాదు, నీకు కనిపించకపోయినా అది ముఖ్యం కాదు, అసలు నీ మనసు లోపలికి వెళుతుంది కదా అది చూసుకోవయ్యా అన్నారు. నీ చెవులతోటి వినేది నిజం కాదు, నీ కళ్ళతోటి చూసేది నిజం కాదు, ఏది నిజం కాదు, నీ హృదయంలో ఉన్న తప్పించు. అంటే వాళ్ళకేదో వచ్చిందని వాళ్ళకేదో నీకు రాలేదని కంగారు పడక, వాళ్ళకైనా నీకైనా మనసు అంతర్దృష్టి కలగాలి, అంతర్ముఖత్వం కలగాలి, లోపల నీ శాంతి దొరకాలి కదా, నీకైనా అదే వాళ్ళకైనా అదే, ఈ కనిపించడాలు ఈ చూడటాలు కూడా తగ్గించు. ఒకవేళ వాళ్ళు ఏదో చెప్పారన్నా అది నువ్వు భగవాన్ వేసుకు జరగొద్దని చెప్తున్నాడు. ఎక్కడైతే మన ప్రభువు ఉన్నాడు, మన యజమాని ఎక్కడైతే ఉన్నాడు, అక్కడికి మూల తలంపు ఎడతాందో లేదో అది చూసుకో, కానీ కనిపించడాలు కనిపించకపోవటాలు అది కాదా కూడా అది చూసుకో, ఏదైతే పొందాలో దాని మీద చూసుకో, నువ్వు ఏదైతే పొందాలో పొందేదాని మీద కనుక నీకు లక్ష్యం ఉంటే అక్కర్లేని విషయాల మీద యూస్లెస్ విషయాల మీద నీ మనస్సు అంటే వాడదు. పరమేశ్వరుడి మీద నీకు భక్తి ఉందో లేదో చూసుకో, పరమేశ్వరుడి మీద భక్తి ఉంటే నీ లోపల మాయమవుతుంది. మనందరం ఎక్కడున్నాం, మాదేపట్నం లేదు మాయలో ఉన్నాం. మాదేపట్నంలో ఎవరు ఉన్నారంటే మన శవాలు ఉన్నాయి. మాదేపట్నంలో ఎవరున్నారు, మన శవాలు మాదేపట్నంలో ఉన్నాయి. మన మనస్సు ఎక్కడుంది, మాయలో ఉంది. మన మనస్సు ఎక్కడుంది, మాయలో ఉంది. ఆ మాయకి అధిపతి ఎవరు, భగవంతుడు. వాడి మీద భక్తి కలిగితే నీలో ఉన్న మాయనాడు మాయం చేస్తాడు. వాళ్ళు ఏదో చెప్పారని కూడా నీకొద్ది, నీ కూడా ఏదో నువ్వు చూసుకో, వాళ్ళకే అనుభవాలు వచ్చినాయి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ ప్రారంభాన్ని బట్టి వాళ్ళ విషయం నీకు వద్దు. ఇది అనుకరణ వల్ల వచ్చేది కాదు, ఎవరికో మోక్షం వచ్చిందా నీకు రాదు, అయితే నీ పద్ధతిగా నువ్వు చూసుకో. నీ లోపల మాయ ఏదైనా మాయ అవ్వాలంటే ఈశ్వరుడి మీద నీకు సజీవమైన విశ్వాసం, ఆ సజీవమైన భక్తి ఉండాలి. భక్తి లేకపోతే జ్ఞానం కలగదు, భక్తి లేకపోతే జ్ఞానం కలదు. అంటే మన వేదాల్లో ఉన్న జ్ఞానం, ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానం వేరు, రమణ మహర్షి గారు చెప్పిన జ్ఞానం వేరు. కరగాపులకం చేసి సాంబారు చేసేసి రమణ మహర్షి గారు చెప్పింది అక్కడ ఉంది కదండి, ఇక్కడ ఉందంటే అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఈయనంతా ఇక్కడ చెప్పడానికి రావటం. సాంబారికి తయారు చేస్తేనే ఎక్కడా లేదు ఆయన ఆయనే. ఎందుకు ఈయన ఏం చెబుతున్నాడంటే ఆయన కూడా వచ్చిన నీకేది ఎవరో చెప్పారు ఆ మాటలు వదిలేదు, ఆ మాటలు వదిలేదు. ముందు నీకు అజ్ఞానం, నీ మాయ పోవాలి, నీలో ఉన్న మాయ పోవాలి. మాయ పోవాలంటే పరమేశ్వరుడు నీకు అరుణాచలేశ్వరుడు అనేది భక్తుల ఇది చూసుకో. వాళ్ళు చెప్పిన మాటలు ఏదో ఏదో చెప్పారు, వాళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్పారు, నువ్వు ఆ మాటలు బుధాన్ని వేసి తిరక్కో. ముందు అరుణాచలేశ్వరుడు అనేది నీకు భక్తి ఉందో లేదు చూసుకో. ఆ భక్తి ఉంటే ఆయన స్వాధీనంలో మాయ ఉంది, ఆ మాయని ఆయన మాయం చేస్తాడు. మాయం చేస్తే ఆయన భగవంతుడు అరుణాచలేశ్వరుడు యొక్క స్వరూపాన్ని పొందుతా వచ్చిన పని పూర్తవుతుంది. నీ గొడవ ఏదైనా చూసుకో, ఎవరో చెప్పారో ఆ మాటలు బుధాన్ని వేసుకురావద్దు. నువ్వు నీ అనుభవం ఏదో నువ్వు చూసుకో, నీ అనుభవం ఏదో నువ్వు చూసుకో. అంచేత సత్యమేదో నీ వృధంగా ఉంది, సత్యమేదో అది వృధంగా ఉంది. అది శనివారం ఉండి ఆదివారం లేకపోవటం కాదు, నీ శరీరం ఉన్నప్పుడు ఉంది, నీ శరీరం పోయినప్పుడు ఉంది, ఈ జన్మలో ఉంది, రాబోయే జన్మలో ఉంది, ఎప్పుడు ఉంది. ఈ మనసు దేని గురించి, దేని చుట్టూరు తిరుగుతాను, దేశం చుట్టూరు తిరుగుతాను. ఈ దేహానికి అతీతం అవ్వాలి ఏది, ఈ మనస్సు. నీ మనసు ఏమవ్వాలి, నీ దేహానికి అతీతం అవ్వాలి. అచేతం అయితే ఇల్లు గూట్లో పడుతుండదు. వాళ్ళకంటే అదృష్టమంత్రి ఇటు దంచి పడేస్తున్నారు ఇక్కడ స్వామి. వాళ్ళకేదో దృశ్యాలు కనిపించాయని వాళ్ళు పోయారు. వాళ్ళకేదో నాకంటే వాళ్ళకేదో కనిపించాను, నాకేం కనపట్టాలని చెబుతున్నారు ఇక్కడ. అంటే వీడికే బాగా చెబుతున్నారు, ఇది తెలియటలేదు. అంటే నీ దేహాన్ని చుట్టూ తిరుగుతుంది నీ మనస్సు, అది దేహానికి అతీతం అవ్వాలి. అతీతమైన దానికి ఎందుకు గూట్లో పడుతున్నాడు? మాయని దేహం చుట్టూ తిప్పుతాను నీ మనస్సును. ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటే దేహానికి అతీతం అవుతుంది మనస్సు. దేహానికి అతీతమైన మరుక్షణం వీళ్ళు హృదయ గుహలో పడుతుంది. హృదయ గుహలోనే సర్వేశ్వరుడు ఉన్నాడు, నీ ప్రభువు అక్కడ ఉన్నాడు, నీ యజమాని అక్కడ ఉన్నాడు. కృష్ణుడు అర్జునుడు ఏం చెబుతాడంటే, నీ భర్త ఎవరనుకుంటున్నావు, నీ భర్త నేనే. అంతేకాదు నీ భర్త నేను, గతిని కూడా నేను. ఈనాటికైనా ఏనాటికైనా ముందు నాటికైనా నువ్వు పొందవలసింది నన్నే. నన్నే అంటే పరమాత్మ అదే పొందాలి. ఏనాటికైనా నువ్వు ఇప్పుడే పొందాలి. ఎప్పుడో నువ్వు ఎంతో కొంత నువ్వు ప్రయత్నం చేస్తే అది పొందటానికి నీ ప్రయత్నం వృధా పోదు, నీ ప్రయత్నం కలిసి వస్తుంది. ఇప్పుడే ఇక్కడే ఈ జన్మలో నువ్వు పొందుతావు, నీకు సిన్సియారిటీ కనుక ఉంటే. అంటే నీకు బాగా ఎవరైనా ఇష్టలు ఉన్నారనుకోండి, ఆ ఇష్టల మీద ఎంత ప్రేమ ఉందో, భగవంతుడి మీద ఎంత ప్రేమ ఉన్నా సరిపోదు. మీకు ఇంటికాడ మీ బిడ్డలు ఉన్నారనుకోండి, మీ బిడ్డల మీద మీకు ఎంత ప్రేమ ఉందో, దేవుడి మీద అంత ప్రేమ ఉన్నా సరిపోదు. లేదా మీకు మీ ఆయన అంటే బాగా ఇష్టం అనుకోండి, మీ ఆయన మీద ఎంత ప్రేమ ఉందో, దేవుడి మీద అంత ప్రేమ ఉన్నా సరిపోదు. ఈ జన్మలోనే మనకు మోక్షం వచ్చేస్తుంది. వాళ్ళకంటే వీడి పనే బాగుంది. వాళ్ళకి ఏవో దృశ్యాలు కనిపించారు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమంటున్నారంటే నువ్వేం కంగారు పడకు, ఉన్న సత్యం ఒకటే, అంతా వ్యాపించింది మొత్తం సృష్టికి, పంచభూతాలకి, మీకు నాకు ఆధారంగా ఉన్నదంతా ఒకటే వస్తువు. అదేంటది? ఒకటే వస్తువు, అదే సత్పార్థం, అదే సత్యం. అది అన్నిటికీ ఆధారంగా ఉన్నది వీడు. ఆ సత్యాన్ని ఒక్కో మతంలో ఒక్కో పేరు పెట్టి పిలుస్తున్నారు, ఒక్కో కులంలో ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు, ఒక్కో దేశంలో ఒక పేరు పెట్టి పిలుస్తున్నారు. దాన్నే ఉన్న వస్తువు ఒకటే, దాన్నే అనేక మంది అనేక పేర్లతో పిలుస్తున్నారు. ఈ పేర్లను చూసి నువ్వు కంగారు పడకు, ఈ పేర్లను చూసి నువ్వు వ్యాకుల పడకు. బీ స్టిల్ అండ్ నో ద ట్రూత్ ఇన్ అవర్ హార్ట్. కంగారు పడకు, నీ మనస్సును నిలబెట్టుకో, నీ మనస్సుని నిలబెట్టుకో, ఏకాగ్రం చేసుకో, పవిత్రం చేసుకో, సూక్ష్మం చేసుకో. నీ హృదయంలో నా సత్యం అర్థమవుతుంది. రకరకాలుగా పిలుస్తున్నారు, పేర్లు తేడా, కానీ ఉన్న వస్తువు ఒకటే. ఈ పేర్లు చూసి కంగారు పడకు. వాళ్ళకయ్యే కనిపించినవి, వీళ్ళకయ్యే కనిపించినవి, కనిపించినవి నిజం కాదు. వాళ్ళ సంస్కారం బట్టి ఏదో కనిపించింది, కనిపిస్తే కనిపించినవి. నువ్వు లోపలికి వెళ్ళడం నేర్చుకో. మంచి సుఖం లోపల నుంచి వస్తాను, కానీ బయటకి రావటం లేదు. దానికి రుజువులు ఎవరు ఇతరులు చెప్పక్కర్లేదు. నీ గాఢ నిద్రే రుజువు. మాయకి అధిపతి ఎవడు? సర్వేశ్వరుడు. వాడిని ఆశ్రయిస్తే నీ మాయ నశిస్తుంది, అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశిస్తే నీకు స్వరూపం వ్యక్తం అవుతుంది. అది ఆ లోపల ఉన్న అనుభవం వచ్చేసింది అనుకోండి, లోపల ఉన్న వస్తువు నీకు అనుభవం అయింది అనుకోండి, అది ఇంకా చెదరదు. అది చెదరదు, సర్వకాల సర్వ అవస్థలుగా ఉండిపోతుంది. ఇంకా నీకు బాహ్యంగా ఏ వస్తువు నేను ఆకర్షించదు. నీకు లోపల ఉన్న సుఖం అందింది అనుకో, మార్కెట్ మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు సుఖాల కోసం. ఏం చేయదు, లోపల ఉన్న సుఖం నీకు అందుతోంది. అది అందనప్పుడు నువ్వు మార్కెట్ మీద ఆధారపడాలి. ఇంకా నీకు మార్కెట్ తోటి పనలేదు, నీకు మార్కెట్ తోటి పనలేదు, నీ ఇంద్రియాలతోటి పనిలేదు, దేహంతో పనిలేదు, లోకంతో పనిలేదు, దేనితోటి పనిలేదు. ఎప్పుడు ఆ వస్తువు నీకు అందినప్పుడు, ఆ సుఖస్వరూపం నీకు అందినప్పుడు బాహ్య సుఖాల కోసం నీ మనస్సును కదురు కదురు అమ్మన్న కదలదు. రమణ మహర్షి గారు ఏం చెప్పారు, మీ మనసును ఆగమంటే ఆగటం లేదు, నా మనస్సును కదలమంటే కదలటం. కారణం ఏంటి, మనస్సు ఆత్మాకారం చెందింది. మనస్సు ఆత్మాకారం చెందింది కాబట్టి నాకు చూడటానికి ఏమి లేదు, వినటానికి ఏమి లేదు అన్నాడు ఆయన. అంటే మనస్సు ఉందని చెప్పి ఎప్పుడు ఏదో అనుమానిస్తామంటుంది మనస్సు. అది ఒక పట్టానది ఇటు తోడితే అటు ఎడుతుంది, అటు తోడితే ఇటు ఎడుతుంది, కానీ లోపలికి వెళ్ళటానికి ఇష్టపడదు. లోపలికి వెళ్ళటానికి అది ఏం చేద్దా, దాని యజమాని ఎక్కడున్నాడు, లోపల ఉన్నాడు, దాని యజమాని చూస్తే నశిస్తుంది. అది ఇటు తోడితే అటు ఎడుతుంది, అటు తోడితే ఇటు తోడుతుంది. మీరు పూజ చేసుకోమని చెబుతున్నారు, మీరు పూజ చేసుకోండి జపం చేసుకోండి అని చెబుతున్నది, లోపలికి వెళ్ళటానికి ఇష్టపడదు. ఇప్పుడు మన మనసుని జపం చేయమంటే చేస్తుంది, కానీ లోపలికి వెళ్ళటానికి అది ఇష్టపడదు. దాని యజమాని దాని ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు యొక్క దర్శనం అవగానే పత్తా లేకుండా పోతుంది. మాయ మనో రూపంలో ఉంది, మాయ ఎలా ఉండే మరో రూపంలో ఉంది, ఎప్పుడూ డౌట్ చేస్తూ ఉంటుంది. మా దృష్టిలో అనేక సంవత్సరాలండి నరేంద్రుడు కూడా అలా డౌట్ చేస్తూ ఉండేవాడు. ఆయన క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా ఈ దేవుడు దేవుడు అంటున్నారు, ఆయనకి క్యాన్సర్ వచ్చిందండి, క్యాన్సర్ వచ్చిందండి అని ఏదో అనుమానం, మనస్సుకి అనుమానించే లక్షణం ఉంది. అలా అనుమానించింది మనస్సు, అనుమానించింది నరేనాడు నరేను. ఎందుకు ఎన్నాళ్ళు అలా సందేహిస్తూ ఉంటావు, జీవితం పొడుగునా అనుమానేనా, జీవితం పొడుగు సందేహం. ఆ సందేహించేవాడు ఎవడు, నీ లోపలండి సందేహించేది ఎవడు, నరేను ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఇది రామకృష్ణుడు కానీ ఇక్కడ అందుకోవాలన్నాడు. అది నరేంద్ర చెప్తున్నాడు, ఆ ప్రాణ ప్రయాణం టైంలో ఉన్నాడు, ఆయన శరీరాన్ని విడిచిపెట్టి ఎక్కడికో దూరాలకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా మనకు కనపడ్డు, మనకు కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాడు నరేంద్ర. ఎప్పుడు అనుమానైనా, ఎప్పుడు సందేహమైనా, ఎప్పుడు నిరంతరం సందేహించడమేనా నరేంద్ర. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే రామకృష్ణుడు కానీ అక్కడ మళ్ళీ జాగ్రత్త పడుతున్నాడు. నీ అద్వైత పరంగా కాదు, వ్యవహారిక సత్యం. వ్యవహారంగా వ్యవహారికంగానే ఎవడైతే రాముడు దేవుడు అనుకున్నావో, ఎవడైతే కృష్ణుడు దేవుడు అనుకున్నావో, అలాగే రామకృష్ణ కూడా దేవుడే, వ్యవహారిక సత్యం. కానీ నేను చెప్పింది పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యం మాత్రమే. కానీ ఈ మట్టికి పారమార్థిక సత్యం మట్టికి కాదు, పారమార్థిక సత్యం ఎక్కడుంది, నీ హృదయంలో కదా దొరికింది. అద్వై నేను చెప్పేది అద్వైత పరంగా కాదు, వ్యవహారిక పరంగా చెబుతున్నాను. ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే ఈ రామకృష్ణుడు. ఇది వ్యవహారిక సత్యం. కానీ నీ అద్వైత పరంగా కాదు, నీ అద్వైత పరంగా వెళ్ళాలంటే అసల సత్యం, అసల సౌందర్యం, ఆ చిటారు కొమ్మ, అసల సత్యం, ఆ నగ్న సత్యం, ఆ ఫైనల్ ట్రూత్, ఆ అల్టిమేట్ ట్రూత్, అది అక్కడికి వెళ్ళవలసిందని. అది 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 అసల సత్యం. అది ఏమిటది, అది అసల సత్యం అయ్యా, అది పారమార్థిక సత్యం. కానీ ఇప్పుడు నేను చెప్పేది అసల సత్యం కాదు. ఏం సత్యం ఇది, వ్యవహారిక సత్యం. అంటే మీరందరూ ఎలా కూర్చున్నారో, నేను ఎలా కూర్చున్నాను, ఇండియా ఎంత నిజమో, మహాదేవపట్నం ఎంత నిజమో, అలాగే ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడే రామకృష్ణుడు. ఇది వ్యవహారిక సత్యం మటుకి. ఇదేంటిది, పారమార్థిక సత్యం కాదు, పారమార్థిక సత్యం మటుకి నీ లోపల ఉండదు. అంటే ఈ చచ్చిపోటాలు, ఈ పుట్టటాలు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు, ఈ సుఖాలు, ఈ భోగాలు, ఈ భోగాలు, ఈ రోగాలు, ఇవన్నీ పారమార్థిక సత్యాలు కాదు, వ్యవహారిక సత్యాలే. ఆ వ్యవహారిక సత్యాలు అంటే నిజము. నేను చెప్పే ఎవడైతే రాముడు, ఎవడైతే కృష్ణుడు, వాడు ఈ రామకృష్ణుడు అని చెప్పే మాట కూడా పారమార్థిక సత్యం కాదు, నగ్న సత్యం కాదు, వ్యవహారిక సత్యం మాత్రం. అసలైన దేవుడు నీకు ఎప్పుడు దర్శనమిస్తాడంటే ఎక్కడైతే మనసు అణికింది అక్కడే అసలైన దేవుడు నీకు దర్శనమిస్తాడు. నీకు అసలైన దేవుళ్ళు కావాలా, బొమ్మ దేవుళ్ళు కావాలా? నీకు రైలులో ఉన్న దేవుడు కావాలా, బొమ్మలు దేవుడు బొమ్మలు చేస్తుంటారు కదా, బొమ్మలు చేస్తారా దేవుడు, బొమ్మలు చేస్తారా దేవుడు బొమ్మలు నీకు కావాలా, నీ హృదయంలో ఉన్న దేవుడు కావాలా? నీకు గుళ్ళో ఉన్న దేవుడు కావాలా, నీ హృదయంలో ఉన్న దేవుడు కావాలా? కొంతమందికి హృదయంలో ఉన్న దేవుడు అంటే ఇష్టం ఉండదు, గుళ్ళో ఉన్న దేవుడు అంటేనే ఇష్టం. ఇంకేదంటే ఆ ద్వైత బుద్ధి జన్మజన్మలకున్న లక్షలాది జన్మల నుంచి వేలాది జన్మల నుంచి వచ్చే ఒక అలవాటు మనకు. మీకు ఏదైనా రోగం ఉందనుకోండి, సోమవారం తగ్గిపోయింది అనుకుని మళ్ళీ మంగళవారం వచ్చేసింది అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏంటి? వాళ్ళకి ఏదో కనిపించింది అనుకోండి, కాంచేపు మనసు బాగుంది అనుకోండి, మళ్ళీ వాళ్ళ అజ్ఞానం విజృంభించింది అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఏమిటయ్యా? వాళ్ళు నీకు ఏదో చెప్పారంటున్నావు కదా నువ్వు. అంచేత శాశ్వతం కానప్పుడు, అది నిజం కానప్పుడు, అది అర్థం సత్యం కానప్పుడు అది పొందిన ప్రయోజనం ఏమిటి? ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. అది శాశ్వతం కానప్పుడు వాళ్ళు పొందింది, శాశ్వతం కానప్పుడు అది శాశ్వతం కానప్పుడు అది నగ్న సత్యం కానప్పుడు అది ఎప్పుడు ఉండేది కానప్పుడు, నీ శరీరం ఉన్నా లేకపోయినా అది ఎప్పుడు ఉండేది కానప్పుడు, నీ శరీరం ఉన్నది ఉండాలి, శరీరం పోయినది ఉండాలి, అది నువ్వు పొందలేనప్పుడు, ఏదో మిగతాది పొందినప్పటికీ, నిజం కానిది ఏదో పొందినప్పటికీ దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? దానివల్ల నీకు వచ్చే లాభం ఏమిటి? అంటే మన గమ్యం మోక్షం, నీ గమ్యం మోక్షం. వాళ్ళకేదో కనిపించిన అవన్నీ నీకు కనపడాలని పెట్టుకోకు. నీ గమ్యం ఏంటి? మోక్షమే. నువ్వు మోక్షం మీద నీ దృష్టి లేదనుకో, ఏదో కనిపిస్తున్నావు అక్కడతో నువ్వు సంతృప్తి పడిపోయావు, దానివల్ల ఏం సాధించినట్టు ఏంటి ప్రయోజనం నీకు? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి భీమవరం వెళదామని ప్రయాణం అయ్యారు, ఇక్కడ నుంచి మాదేపట్నం కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడికి బొమ్మలు కనిపించినాయి మీకు, ఆ బొమ్మల దగ్గర కూర్చుంటారనుకోండి, ఏంటి దానివల్ల ప్రయోజనం? మీకు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. స్వామి వివేకానంద అనేవాడు, మన అందరికీ మీసాలు వచ్చినాయి గడ్డాలు వచ్చినాయి కానీ అన్ని పిల్లలు చేస్తా, ఈ బొమ్మల దేవుళ్ళ మీద మనకు ఇష్టం పోవటం లేదు. పిల్లలకి ఏం చెప్పి బొమ్మల దేవుళ్ళు అంటే బాగా ఇష్టం. మీరు పిల్లల దగ్గర 10 కాసులు బంగారం పెట్టండి, ఏదైనా బొమ్మలు పెట్టండి, 10 కాసులు బంగారం ముట్టుకారు, బొమ్మలే ముట్టుకుంటారు. అంటే స్వామీజీ ఏమన్నారంటే, మనకు మీసాలు వచ్చినాయి గడ్డాలు వచ్చినాయి కానీ పిల్లల మనస్తత్వమే, ఏది ఏది తెలుసుకోవాలో దేని పొందాలో ఆ లక్ష్యాన్ని ఉద్దేశం. అంటే మీ హృదయంలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటే అది సాక్షాత్కారం, కానీ ఏదో దేవుడు కనపడటం సాక్షాత్కారం కాదు. దేవుడు కనపడటం సాక్షాత్కారం కాదు, నీ కళ్ళకి నీ హృదయంలో ఏదైతుందో దాన్ని పొందడం సాక్షాత్కారం. నీకు సూర్యుడు కనిపిస్తున్నాడు, ఇటువంటి సూర్యుడు కోటి సూర్యుడు ఒక్కసారి వచ్చి నీకు కనిపించిన అది నిజం కాదు, అది చూడబడేది, చూచేవాడు చూచేది మనస్సు, చూడబడేది ఆ సూర్యుడు. ఈ రెండు అనేక తినేక అనేక వస్తువు తెలియదు. ఎవరు చూస్తున్నారు? మనస్సు చూస్తాను. ఎవరిని చూస్తున్నారు మనస్సు? లోకాన్ని చూస్తాను. ఈ రెండు అడిగితే కదా నీకు జ్ఞానం కలిగేది. రాముడు వచ్చి మీకు కనిపించా అనుకోండి, అప్పుడు మీకు ఏం కావాలి? కళ్ళు కావాలి. కానీ మీ హృదయంలో దేవుడు దర్శనానికి అవ్వి, ఈ కళ్ళతోటి, ఈ చెవులతోటి, దేహంతోటి, ఇంద్రియాలతోటి పడాలి మీకు అనుభవం. మీ ఇంద్రియాలకు అచేతంగా, మీ మనస్సుకు అచేతంగా, దేహానికి అచేతంగా అది మీకు అనుభవానికి అందుతూ ఉంటుంది. వాడు అసలు దేవుడు. మీకు కనిపించే దేవుని చూడటానికి కళ్ళు ఉండాలి, మీకు కనిపించే దేవుని చూడటానికి కళ్ళు ఉండాలి, హృదయంలో దేవుని చూడటానికి మీ అవయవాలతోటి పడాలి. మన దేహంలో తలకాయ మొదలు కాళ్ళ దాకా అవయవాలు, మనకి శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. నీ హృదయంలో ఉన్న దేవుడు చూడటానికి అవయవాలతోటి పనిలేదు, ఇంద్రియాలతోటి పనిలేదు, నీ మనస్సుతోటి పనిలేదు, నీ శరీరంతో పనిలేదు. అది అనుభవిక వైద్యం, అది అనుభవిక వైద్యం. కానీ అది మటుకి తలంపు కాదు, కానీ అది మటుకి తలంపు కాదు. ఆ తలంపు కాదు కాబట్టి నీ గాఢ నిద్రలో కూడా తలంపు. అసత్యం అంటే తలంపే, అసత్యం అంటే తలంపే, సత్యం మటుకి తలంపు కాదు. అంటే తలంపులు అణిగిపోయినా, నీ దేశాలు అణిగిపోయినా, లోకాలు అణిగిపోయినా, ఈ ప్లానెట్ అణిగిపోయినా దానికి ఏం పని లేదు. నువ్వు ఉండటం అనేది తలంపు కాదు, అది తప్పించి మిగతాయి నీ తలంపులే. నువ్వు ఉండటం అనేది మటుకి తలంపు కాదు, నువ్వు ఉండటం అనేది తలంపు కాదు, మిగతాయన్నీ కూడా ఆ తలంపులే. అక్కడికెళ్ళడానికి ప్రయత్నించి వాళ్ళకి ఏదో కనిపించింది, ఆ కనిపించడానికి మనసు ఉండాలి, కళ్ళు ఉండాలి, ఈ గొడవలు అన్నీ ఉండాలి, దేహం ఉండాలి. ఈ దేహంతో పని లేకుండా, కళ్ళతోటి పని లేకుండా, ఈ బొమ్మలతోటి పని లేకుండా, ఇంద్రియాలు నీ ఇంద్రియాలతో పని లేకుండా, నీ మనస్సుతో పని లేకుండా, నీ దేహంతో పని లేకుండా, దేహం కనిపించినా కనిపించకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, తలంపులతోటి తలంపులతోటి సంబంధం లేకుండా వస్తువు నీకు అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవానికి వచ్చే వస్తువు ఇంద్రియాలతో సంబంధం లేకుండా నీకు అనుభవానికి తెలుస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదో కనిపించారు నా గొడవలోకి, నీ లక్ష్యం ఏదో నువ్వు చూసుకో, నీ ముందు చూపు, నువ్వేదో చూసుకో, నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో.
నువ్వు మోక్షాన్ని పొందలేదు,
నువ్వు మోక్షాన్ని పొందవు, ఏదో పొందావు, ఆ పొందింది నిజం కాదు. దానివల్ల నీకు ప్రయోజనం ఏంటంటే లాజిక్ ఇది, నువ్వు మటుకు మోక్షాన్ని పొందలేదు, మోక్షాన్ని మటుకు నువ్వు పొందలేదు, ఏదో పొందావు. నీ భక్తి వల్ల నిజంగా నీ భక్తి వల్ల ఏదో పొందావు అనుకో, అది నిజం కాదు. నువ్వు పొందింది నిజం కాదు, దానివల్ల నీకు ఏంటి ప్రయోజనం ఏంటి? నువ్వు పొందింది నిజం కాదు, నువ్వు పొందింది నిజం కాదు, నిజాన్ని నువ్వు పొందలేదు, నువ్వు పొందింది నిజం కాదు. నువ్వు పొందింది నిజం కానప్పుడు దాన్ని పొందినా దాని వల్ల ఏంటి ప్రయోజనం? నువ్వు పొందింది దాంతో మైండ్ డిస్టర్బ్, మెంటల్ డిస్టర్బ్, మైండ్ డిస్టర్బ్. అమ్మ నీ మనస్సు ఎంత నిజమో అది అంతే నిజం, నీ మనస్సు ఎంత నిజమో అది అంతే నిజం. అది నిజం కాదు, నీ గమ్యం అది కాదు. దానివల్ల ప్రయోజనం ఏమి నీకే? దానివల్ల ఏమి ప్రయోజనం లేదు. ఒక కళ్ళు ఉన్నవాడు ఇంకొక కళ్ళు లేనివాడిని నడిపించాలి, కానీ ఒక కళ్ళు లేనివాడు ఇంకొక కళ్ళు లేనివాడిని నడిపించకూడదు. ఇంకా ఇద్దరు ఏడు గోతులు పడతారు. ఇప్పుడు మన కళ్ళలో కూడా ప్రధానమంత్రి అయినట్టు, రాష్ట్రపతి అయినట్టు, లేదా రైల్లో తిరిగినట్టు, విమానంలో తిరిగినట్టు కళ్ళు వస్తూ ఉంటారు అని నిజమే అనుకుంటాం. పార్లమెంట్ మెంబర్ చేసినట్టు, రాష్ట్రపతి చేసినట్టు ఆ కళ్ళు వస్తానుంటాయి మనకు ఎప్పుడైనా. విమానం మీద తిరిగినట్టు, రైలు మీద తిరిగినట్టు ఇలా కళ్ళు వస్తూ ఉంటారు మనకు. అని నిజమే అనుకుంటాం, అని నిజమే అనుకుంటాం. ఎప్పుడు వరకు నిజం అనుకుంటాం? మెలకు మెలకు వచ్చాక మీరు ప్రధానమంత్రి అని మీరు అనుకుంటారా? మీరు ప్రధానమంత్రి అని మీ కళ వచ్చిందనుకో, మెలకు వచ్చాక నేను ప్రధానమంత్రి అని అనుకుంటారా? ఏం చెప్పారు, నిజం కాదని మీకు తెలిసిపోయింది. ఒక మోక్షం తప్పించి మిగతా గొడవలు ఉన్నటువంటి సచీష్ టఫెస్ డిమ్సర్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ స్లీప్. ఇది సచిష్ శల్య ఉన్నాడు. ఐ షిడ్ ద ట్రూత్ నో ద ట్రూత్ లివ్ ద ట్రూత్ ఎవరిదు. ఇవన్నీ నీ ఆనందం కోసం నేను చెప్పటం లేదు, నా ఆనందం కోసం నేను చెప్పుకుంటున్నాను. సిద్ ద ట్రూత్ నో ద ట్రూత్ లివ్ ద ట్రూత్ ఎవరిదు. ఈ ట్రూత్ బ్రిటిష్ బ్రిటిష్ ట్రూత్. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ సాహిత్యం ఏంటిది? సాహిత్యం, సాహిత్యం వల్ల కూడా ఏమొస్తుంది మీకు ఆనందం? సాహిత్యం చదివేవాళ్ళందరూ ఎందుకు చదువుకుంటారు? ఆనందం కోసమే చదువుకుంటారు. సాహిత్యం చదివేవాళ్ళు ఎన్నిసార్లు ఎందుకు చదువుకుంటారు? ఆనందం కోసమే చదువుకుంటారు. లిటరేచర్ కూడా అంతకే, అయితే అది కూడా తాత్కాలికమైంది. అది చదివినని చెప్పి ఆనందంగా ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలు. అంటే స్ప్రింగ్ మంచం లాగా, మనం మంచం మీద కూర్చున్నంటే బాగుంటుంది, మంచం లేదు స్ప్రింగ్ మంచం మామూలుగా బయటికి అది చేరిపోతూ ఉంటుంది. అంటే సాహిత్యం కూడా ఆనందానికే, ఆనందం అని చెప్పి ఉంటుంది మీకు, చదివిన అని చెప్పిన తర్వాత ఏముండదు. అంటే ఏంటి దీనివల్ల ప్రయోజనం ఏం లేదు అయ్యా, ఎప్పుడూ ఉండే ఆనందం. శరీరం ఉన్నా లేకపోయినా, ఈ శరీరం పోయినా ఉన్నా ఆ శాశ్వతం ఎప్పుడూ ఆనందం నీకు స్వరూపంగా వ్యక్తం అవుతూ ఉండాలి. అది నీ మోక్షం, దాన్ని పట్టుకో, దాన్ని గమ్యం చేసుకో. వాళ్ళేదో పొందారైనా వాళ్ళు కూడా వాళ్ళ వెనకాల నువ్వు పరిగెట్టుకు తిరగ నువ్వు నిలబడు, నిలబడు ఆలోచించు, ఆలోచించి ఏది పొందాలో దాన్ని పొందటం కోసం ప్రయత్నం చేయి, సాధన చేయి. అవసరమైతే ఈ జన్మలో దాన్ని పొందలేకపోతే ఆ ప్రయత్నంలో నీ శరీరం మరణించినా ఇబ్బంది లేదు, ఇంకా తర్వాత జన్మలో నిన్ను వరిస్తుంది. అదే కృష్ణుడు చెప్పాడు గీత, నువ్వు చేసింది ఊరికే పాదు, ఈ జన్మలో నువ్వు ఎంతవరకు సాధన చేసావో వచ్చే జన్మలో అక్కడి నుంచి నువ్వు ప్రారంభిస్తావు. ఈ జన్మలో నువ్వు ఎంతవరకు సాధన చేశావో రాబోయే జన్మలో అక్కడి నుంచి నీ సాధన ప్రారంభం. అంటే ఎలాగంటే, ఇప్పుడు సాయంత్రం మనం నిద్రపోయే ముందు 75 పేజీ వరకు చదివనుకోండి, రేపు పొద్దున ఎక్కడ మొదలు పెడతాం? 76 పేజీ ఇక్కడ మొదలు పెడతాం. ఈ సాధన కూడా అటువంటిది. బహుజన్మల కృషి చేస్తే కదా నేను పొందేది. భగవంతుడు అంటాడు, స్వామివారు వాసుదేవ స్వామివారు అంటారు, బహుజన్మలు నువ్వు కృషి చేశారు, బహుజన్మలు కృషి. అయితే బహుజన్మలు కృషి చేయకపోతే ప్రతి జన్మలోనే ఉంది, బహుజన్మలు ఎందుకు కృషి చేయాలి? నువ్వు పవిత్రుడు అవటం కోసం. నువ్వు పవిత్రుడు ఇప్పుడు అయిపోయావనకు పవిత్రుడు, ఇప్పుడు అయిపోయావనకు నువ్వు, ఇప్పుడే నీకు అవస్థ తెలుసు. బహుజన్మలు ఎందుకంటే నువ్వు పవిత్రుడు అవటం కోసం. ఆ పవిత్రత మీరు ఈ జన్మలోనే సాధించారనుకోండి, అది మీకు వ్యక్తం అవుతుంది. మనం భగవంతుడి వైపు జరగటం కష్టం, ఆయన మనం లాక్కుంటే ఏం లేదు, ఈ జన్మలోనే మనం పొందుతాం. భగవంతుడి వైపు మనం జరగటం కష్టం, ఎంచే నువ్వు పక్కన ప్రకృతి లాగేస్తూ ఉంటాను వాడు. ఆయన ఏమైనా లాక్కున్నాడు అనుకోండి, ఈ జన్మలోనే ఇప్పుడే ఈ శరీరం మరణించకముందు మనం పొందవలసింది, మనం పొందుతాం. అంటే నీకు ఏదైనా నీ ప్రార్థన బట్టి ఏదో కొంచెం నీకు భోగాలు రావచ్చు, భోగాలు రాకపోవచ్చు. భోగాలు వచ్చిన భోగాలు రాకపోయినా ఆ సత్యం నిష్ఠలో ఉన్నవాడు, ఆత్మనిష్ఠలో ఉన్నవాడు, హృదయంలో పదిలంగా ఉన్నాడు. ఏం లెక్క చేయడు, ఏం పట్టించకూడదు. భోగాలు రావటం వల్ల అతనికి ఏమొచ్చి అదనంగా సంతోషం ఉండదు, రాకపోవటం వల్ల దుఃఖం ఉండదు. వాడు సముద్రుడు, వాడు ఎవడు సముద్రుడు అయ్యా. నదిరెడ్డి కలిసినా ఒకటే, నదిరెడ్డి కలవపోయినా ఒకటే. భోగాలు వచ్చి అతను ఐక్యమైనా అతని వికారం లేదు. ఒకవేళ భోగాలు రాకపోయినా నిర్వికారం, భోగాలు వస్తే వికారం రాదు, భోగాలు రాకపోయినా నిర్వికారంగానే ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడు ఉంటాడు అలాగా, ఆ సత్య నిష్ఠలో ఉన్నవాడు, ఆత్మనిష్ఠలో ఉన్నవాడు. ఏదైతే ఉందో ఆ ఉన్నదిగా ఆడు ఉంటే, ఏదైతే ఉందో ఆ ఉన్నదిగా వాడు ఉంటే, ఆ నిష్ఠలో కనుక వాడుకుంటే, వాడు ఉంటే ఏ సిద్ధులు వచ్చినా, వాడికి ఏదైనా గొప్ప గొప్ప సిద్ధులు వస్తున్నాయనుకోండి, చనిపోయిన మనిషిని కూడా బతికించే శక్తి వచ్చిందనుకోండి, వాడికి అది కూడా పట్టించకూడదు. ఎందుకంటే అది కూడా మాయ. ఒకవేళ చనిపోయే మనిషిని, ఎవడైనా మనిషి చనిపోయాడు అనుకోని వాడిని కూడా బతికించే శక్తి వచ్చిందనుకోండి, ఆత్మనిష్ఠలో ఉన్నవాడు, అది కూడా పట్టించుకోలేదు. ఏం చేస్తారు, అది కూడా మాయ. సత్యనిష్ఠలో ఉన్నవాడు అది తప్పించి దేనికి ప్రధాని గురించి, అది తప్పించి ఏది నిజం కాదని వాడికి తెలుస్తూ ఉంటుంది. అంటే ఈ సిద్ధులని, ఈ మహిమలని, ఈ గొప్పలని, ఈ గొప్పలన్నీ మనసు ఎంత నిజము అంతే నిజం. అంటే మనసు అణిగిపోయిన తర్వాత వాటి యొక్క ప్రాముఖ్యత ఏది ఉండదు, వాటిని అయ్యి జ్ఞానిని ఆకర్షించు. మనసు అణిగిన వాడికి ఏ విషయాలు కూడా అతను ఆకర్షి వాటి వల్ల ఆకర్షించబడడు, వాటి చేత ఆకర్షించబడడు. అందుచేత మీరేం చేస్తారంటే, మీ మోక్షం, మీరు మోక్షం పొందటానికి, జ్ఞానం పొందటానికి, వెలుతురులో ప్రవేశించటానికి ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నాయో, ఏ మనుషులు అయితే అడ్డొస్తున్నారో, వాళ్ళు నెమ్మదిగా పక్కకు తప్పించుకోండి. పేచీలు పెట్టుకోవద్దు. ఎవరైతే మీరు ఆత్మసాక్షాత్కారం పొందటానికి, మోక్షం పొందటానికి మీకు ఎంత దగ్గరవాడైనా సరే, వాడు ఎంత నీరిష్టం అయితే, ఎంత నీరిష్టం అయినా సరే, మీకు ఎంత క్లోజ్ అయినా సరే, అసలు నువ్వు లక్ష్యానికి పొందటానికి ఎవరైతే అడ్డొస్తున్నారో, ఏ వస్తువులు అయితే అడ్డొస్తున్నాయో, ఏ మనుషులు అయితే అడ్డొస్తున్నారో, వాళ్ళ నెమ్మదిగా తప్పించుకోండి. మీరు బాగా సంపాదించుకుంటున్నారు అనుకోండి, మీ సంపాదన ఎవడైనా అడ్డొస్తున్నాడు అనుకోండి, నెమ్మదిగా ఏం చేస్తారు వాడు, మీలో భాగస్వామ్యంగా వాటా తీసేస్తారు వాడికి. మీరు డబ్బులు సంపాదించుకుంటున్నారు అనుకోండి, అది మీరు సంపాదించుకున్నప్పుడు ఎవడైనా అడ్డొస్తున్నాడు అనుకున్నాడు, నెమ్మదిగా పక్క తప్పించేస్తారు వాడు. అలాగే మీరు మోక్షం, మీరు మోక్షం పొందే ప్రయత్నంలో ఏ విషయాలు అడ్డొచ్చినా, లేదా మనుషులు అడ్డొచ్చినా, వస్తువులు అడ్డొచ్చినా, వాడు నెమ్మదిగా సాఫ్ట్గా స్మూత్గా తప్పించుకోవాలి. బండతనంగా ఉండకూడదు. ఆపరేషన్ బండతనంగా ఉండకూడదు, పేచీలు పెట్టుకున్నట్టుగా ఉండకూడదు, స్మూత్గా సాఫ్ట్గా తప్పించుకోవాలి. వాళ్ళకంటే వీడే అదృష్టవంతుడు, వాళ్ళకి ఏదో మాకు దేవుడు కనిపించాడని వెళ్ళిపోయారని నేను తోనేస్తున్నారు పట్టుకున్న భగవానని. చేప ముక్కను తోగినాడు, చేప ముక్కలు తోగినాడు, తోనేస్తున్నారు నేను పట్టుకున్నా. అంటే తప్పించుకోవడం కూడా ఏదో బండతనంగా ఉండకూడదు, నువ్వు అది స్మూత్గా ఉండాలి. కొంతమంది ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందంటే నీ ముఖం కూడా నలగనివ్వడం. అలాగే తప్పించుకునేటప్పుడు కూడా స్మూత్గా తప్పించుకోవాలి, సాఫ్ట్గా తప్పించుకోవాలి. నువ్వు అక్కడి నుంచి తప్పించుకుంటున్నట్టు కూడా వాళ్ళకి తెలియనివ్వకూడదు. అలా చేసుకోవాలి. ఎవరికి ఈ మోక్షానికి, నువ్వు మోక్షం పొందడానికి ఎవరైతే అడ్డొస్తున్నారో, ఏ విషయాలు అయితే అడ్డొస్తున్నారో, ఏ వ్యక్తులు అయితే అడ్డొస్తున్నారో, ఏ భోగాలు అయితే అడ్డొస్తున్నాయో, వాటిని నెమ్మది నెమ్మదిగా, స్లోగా, స్టడీగా, సాఫ్ట్గా, స్మూత్గా తప్పించుకోవాలి నువ్వు. అప్పుడు కదా నీకు దారి తీరైనప్పుడు కదా నువ్వు ధన్యాన్ని పొందే. ట్రాఫిక్ జామ్ అయితే నువ్వు ఎక్కడికి వెళతావు? ట్రాఫిక్ జామ్ అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ప్రయాణం సాగదు. అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, అక్కడికి ఎవరైతే అడ్డొస్తున్నారో అవి జాగ్రత్తగా, బహు జాగ్రత్తగా వాళ్ళని తప్పించుకుంటూ నువ్వు ధన్యాన్ని పొందాలి. అందరూ అనుకోవచ్చు నేను చాలా గొప్పవాడా, నువ్వెవరో అనుకోవటం కదేమన్నా, లోపల అనుకుంటూ ఉంటాడని నేను చాలా మంచివాళ్ళం, నేను చాలా గొప్పవాళ్ళం అని రైతాంగ లోపల అనుకుంటూ ఉంటాం. మేము చాలా మంచివాళ్ళు, మేము చాలా గొప్పవాళ్ళం. అది ఎవడైతే నేను చాలా మంచివాడు అనుకుంటున్నాడో, కొంతమంది అంటూ ఉంటారు మా కుటుంబం చాలా గొప్ప కుటుంబం, ఎవడైతే నేను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడో, ఎవడైతే నేను చాలా మంచివాడిని అనుకుంటున్నాడో, ఎవడైతే నేను గొప్పవాడిని, నేను మంచివాడు అనుకుంటున్నాడో, వాడిని పట్టుకో, వాడి పిలక పట్టుకో, వాడిని వీడు గొడవ వదిలే, నేను గొప్పవాడిని గొప్పవాడిని అనుకో, గొప్ప గొప్ప వదిలే, గొప్ప గొప్ప అనుకుని లోపల కూడా ఉన్నారు కదా, ఆయన్ని పట్టుకో, వాణ్ణి నువ్వు వాణిని పట్టుకోవా, వాణ్ణి పట్టుకుని వాణ్ణి ఇరికి పెట్టకుండా ఎప్పుడు ఎల్లప్పుడు ఎలాగా ఎల్లప్పుడు ఏదో గొప్ప లేక ఇంకోటి మంచిగా ఏదో అనుకుంటాం పెడతా, వాణ్ణి పట్టుకో, వాణ్ణి ఎల్లప్పుడు పట్టుకో, వాణ్ణి పట్టుకు వాడు వాణ్ణి పట్టుకుని వాడి మూలంలోకి వాణ్ణి తీసుకెళ్ళడానికి ప్రయత్నించి అయ్యే సాధన, అదే యోగం, అదే అదే యోగం. కానీ ఇట్లా నేను గొప్పవాడిని ఈ గొప్ప దగ్గర ఉంచేస్తాను కదా, ఇంకా లోపలికి వెళ్ళడం, ఈ గొప్పలు ఎంత నిజం అంటే నీ శరీరం ఎంత నిజం, నీ గొప్పలో ఉంటే నిజం, మీ ముక్కు చాలా అందంగా ఉందనుకోండి, అలా అనుకోండి, మీ ముక్కులు బాగున్నాయని అందరి ముక్కులోనే, మీ ముక్కు ఎవరి ముక్కు అయినా చాలా అందంగా ఉందనుకోండి, ఈ ముక్కు అందంగా ఉన్నాయి ఎంతవరకు శ్మశానంలో కూడా ఈ ముక్కు కాలిపోతుంది, అంటే మిగతా అవయవాలన్నీ కాలిపోయి ముక్కు ఒకటి ఆగదు, ముక్కు కూడా కాలిపోతుంది, అందమైన ముక్కు ముక్కు ఒకటి విడిచిపెట్టదు, ఏది అగ్నిహోత్రుడు, ఈ ముక్కు చాలా కొంతమంది ముక్కులు చాలా బాగుంటాయి, అందమైన ముక్కు కూడా శ్మశానంలో మిగతా అవయవాలన్నీ కాలిపోయినప్పుడు ఈ ముక్కు కూడా కాలిపోతుంది, అంటే ఏదైనా సరే ఒకవేళ మీరు గొప్ప మీరు ఎంత గొప్పగా ఉన్నా, మీరు ఎంత అందంగా ఉన్నా, ఇంకోటిగా ఉన్నా ఇంకోటిగా ఉన్నా, మీరు గొప్పగా ఉన్నా, ఎన్ని ఎన్ని గొప్పలు మీరు అధిష్టించినప్పటికీ అవన్నీ ఎప్పుడు కాలిపోయి, అన్నీ కూడా అవన్నీ ఎప్పుడు కాలిపోయి నేను గొప్పవాడే, నా ముక్కు బాగుంది, నేను చాలా గొప్పవాడిని, అలా ఉన్నాను ఇలాగ ఉన్నాను ఇలా అనుకున్నవాడు లోపల ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవడో ఉన్న ఎవడో ఒక ఉన్నాడు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు, వాడిని పట్టుకున్నావు నిన్నగా వీటి వీటి నుంచి వీటిని గెంటుకు వెళ్ళి వాడిని పట్టుకో, వాడిని పట్టుకుని వాడి మూలంలోకి వెళ్ళటానికి మన ప్రయత్నం, వాడి మూలంలోకి విత్తిద్రా చేయి, వాడిని వాడిని ఉపసంహరించి ఎవరికి లోపలికి ఉపసంహరించి ఉపసంహరించి ఉపహరించి దాని మూలం ఎక్కడ ఉందో అక్కడ వరకు ఉపసంహరించి 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 ఈ కోడలు అత్తగారు అంటుంది అనుకోండి, ఏమండవు నా చేతులు పడిపోతున్నాయి ఈ తెపాల ఎంతసేపు తోమవాలి అంటుంది అనుకోండి, కోడలు అత్తగారు అత్తగారు ఏమంటుంది, మేము మసి ఇది వరకు నువ్వు తోమవలసిందే అంటుంది, అత్తగారు కోడలను ఏమంటుంది, ఆ మసి ఎదిరిపోయే వరకు నువ్వు తోమవలసిందే, అలాగే ఆ మూల తలంపు తన మూలంలోకి వెళ్ళే వరకు నీ ప్రయత్నం చేయవలసిందే, సాధన చేస్తూ ఉండవలసిందే, ఇలా చస్తూ పడుతూ ఉండవలసిందే, దాని మూలంలోకి వెళ్ళి అది అక్కడికి వెళ్ళి అది అక్కడ అక్కడ ఉండి అక్కడ అణిగి అది నాశనం అయ్యే వరకు మనకి పునర్జన్మలు తప్పు, శవాలను మలటం తప్పు, పోకలు తప్పు, రాకలు తప్పు, ఒకవేళ ఏదైనా మీరు మంచి పనులు చేస్తే పుణ్యలోకానికి వెళ్తారు, అక్కడ కూడా నారాయణుడు ఉంటాడు, మీతో మాట్లాడతాడు, మీకు మంచి మంచి భోగాలు ఇస్తాడు, మెటాయిలు ఇస్తాడు, పాయసం ఇస్తాడు, మీ ఇంద్రియాలకు ఏదైనా వస్తువులు కావాలంటే వస్తువులు ఇస్తాడు, మీకు ఏదైనా సినిమాలు చూపించమంటే చూపిస్తాడు, అవన్నీ నిజమే, అబద్ధమని కాదు వైకుంఠం నిజమే, స్వర్గం కూడా నిజమే, అవన్నీ ఎంత నిజం, నీ మనస్సు ఎంత నిజం, అవి కూడా అంతే, అంటే మనం ఇతరులను కాదు అర్థం చేసుకో, మన ముందు మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని ఆవులు ఉన్నాయి, మా ఇంట్లో ఎన్ని గేదెలు ఉన్నాయి, నాకు పాడి ఎంత ఉందో నేను చూసుకోవాలి, మా ఇంట్లో ఉన్న ఆవుల్ని మా ఇంట్లో ఉన్న గేదెల్ని లెక్క పెట్టుకోకుండా ఊళ్ళో గేదెలు కూడా ఊళ్ళో ఆవులు లెక్క పెట్టుకుంటే నాకు ఏమైనా కాఫీ దొరుకుతుందండి, అది కాదండి, ఊళ్ళో వాళ్ళ ఆవులని ఊళ్ళో వాళ్ళ గేదెలు లెక్క పెడితే నాకేమైనా పాలు ఉంటుందా కాఫీ ఉంటుందా టీ ఉంటుందా ఏమీ ఉండదు, ముందు మా ఆవులే ఉంటుంది, నా ఆవులు నేను లెక్క పెట్టుకోవడం మానేసి నీ ఆవులు లెక్క పెడితే నాకేం తెలిసి వచ్చింది, కాదండి నాకేదో గేదె ఉంది, నాకు ఏది నేను మేపుకోవడం మానేసి ఊళ్ళో మాదే పట్టిన ఎవరికైనా గేదెలు ఉన్నాయి లెక్క పెట్టుకుంటే నాకేమైనా కలిసి వస్తుందా, ఇప్పుడు మనం చేసి అటువంటి పొల్లై పనులే చేస్తామని చెబుతున్నారు భగవాన్, అది ముందు నీ గేదె ఏంటో నీ పాడి ఏంటో చూసుకోరా, నువ్వు బాగుపడేది చూసుకో, ఆడు ఎలా ఉన్నాడు, ఆడు మంచివాడు ఈడు మంచివాడు కదా, ఊళ్ళో వాళ్ళు కూడా నీకెందుకు, ఊళ్ళో వాళ్ళు తోళ్ళు కూడా నువ్వేమి లెక్క పెడతావు, ఊళ్ళో నీ నీ పాడి నీకు గేదె ఉందని దాన్ని మేపుకో, ఊళ్ళో వాళ్ళు దోళ్ళని లెక్కెట్టాను కదా, ఊళ్ళో వాళ్ళు దోళ్ళు ఎవరికైనా గేదె ఉన్నాయి ఎవరికి నిన్న ఆవులు ఉన్నాయి లెక్క పెడితే నువ్వు ఏమైనా పాలు దొరుకుతాయి మధ్య దొరుకుతుంది కాఫీ దొరుకుతుంది అది ఇస్తారు, ఇలా ఎంచుకుని మన అవసరం లేదు జన్మను పాడు చేసుకుంటున్నావు, వాళ్ళకి ఆ గుణాలు ఉన్నాయి ఇళ్ళు కోరుకోవాలన్నా ఆకడ ఎందుకు నీ గుణాలు ఏంటి, నువ్వు నీకు ఎన్ని దోళ్ళు ఉన్నాయి చూసుకో, లేకదోళ్ళు ఎన్ని ఉన్నాయి గేదెలు ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి చూసుకున్నావు, నువ్వు నువ్వు ముందు నువ్వు బాగుపడే విధానం నువ్వు చూసుకో, ముందు నువ్వు బాగుపడే విధానం చూసుకో, ముందు నీ గుణాలు ఏంటో నువ్వు చూసుకో, నువ్వు ముందు బాగుపడటాన్ని ప్రయత్నించి నీ గేదెని ఏదో బాగా నేర్పుకుని నువ్వు తాగి పాలేదు నువ్వు తాగు, అంటే ఇతరుల లెక్కలు నీకు వద్దు నీ లెక్కలు ఏదో నువ్వు చూసుకో, ఇతరుల లెక్కలు నీకు వద్ది నీ లెక్కలు ఏదో చూసుకో, నువ్వు బాగుపడే విధానాలు నువ్వు చూసుకో, నువ్వు తరించే విధానం చూసుకో, నువ్వు చదివే పుస్తకాలు ఎటువంటివి చూసుకో, ఇతరులు ఏం పుస్తకాలు చదువుతున్నారు నీకెందుకు, నువ్వు ఎవరితో స్నేహాలు చేస్తున్నావు చూసుకో, నువ్వు ఎటువంటి పుస్తకాలు చదువుతున్నావు చూసుకో, నీ స్నేహాలు ఎటువంటివి, నువ్వు చదివే పుస్తకాలు ఎటువంటివి, నువ్వు చూసే దృశ్యాలు ఎటువంటివి అవి చూసుకో,
ఎవరో వాళ్ళు అది చూశారు, వీళ్ళు ఇది చూశారు, వాళ్ళు కూడా ఇంటికి వాళ్ళు కూడా నువ్వు లెక్కెట్టేందుకు. నీ ఇంట్లో రెండు గేదెలు ఉంటాయి, నీ ఇంట్లో రెండు గేదెలు అన్నాయని నీకు తెలియటం లేదు, ఊళ్ళో ఊళ్ళో గేదెలు అని లెక్కెడతావు నువ్వు. నువ్వు వచ్చిన పని అందుకే, మాదే పత్రం అందుకే వచ్చావు నువ్వు. పునః లెక్క పెడతావు, ఆ లెక్క పెట్టావు నీకు ఏమైనా తెలిసి వస్తుందా దానివల్ల? అది బాధపడేవాడు లక్షణమా? ఆ వెళ్ళిపోయిన అదృష్టం అంతా వీళ్ళు పట్టుకుని ఆడ తీసేస్తున్నారు. వీళ్ళు పాప వాళ్ళు వెళ్ళిపోయారు, మా దేవుడు మంచి దేవుడు కనిపించారని ఆడు వెళ్ళిపోతే ఆడు చెప్తారు మాడు దేవుడు కనిపించారని వీళ్ళతోటి. ఆడు పాపం వెళ్ళిపోయారు, వీళ్ళు పట్టుకున్నారు. ఆడ గొడవ నీకేంటి కదా, ఏదో దేవుడు కనిపించారని చెప్పారు పోసే పోనే, నీ గొడవ ఏదో చూసుకోను. ఆడెంత నిజమా, ఆ దేవుడు చూసినాడు ఎంత నిజమా, ఆ దేవుడు ఎంత నిజం, అది సత్యమా నిత్యమా యథార్థమా వాస్తవమా? ఇన్ని నీ విషయమే నువ్వు చూసుకో. ఏది నిత్యము కాదో, ఏది శాశ్వతము కాదో, ఏది సత్యము కాదో, దాన్ని పొందినా దానివల్ల నీకు ప్రయోజనం ఏంటి? కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఎంత శక్తి ఉన్నది రైతే, మీకు శక్తి ఉంటే మంచిదే. శక్తి ఉన్నవాడే, శక్తి ధరించిన వాడు ఎవడో లోపల మీకు ఉంటాడు, ఆయన్ని పట్టుకోండు. ఆయన్ని పట్టుకుని గమ్యం వెళ్ళే వరకు మీరు విశ్రాంతి తీసుకోండి, గమ్యానికి వెళ్ళండి. నేను ఎంత గొప్పవాడిని, నాకు ఇంత శక్తి ఉంది అనుకున్నవాడు లోపల అక్కడ ఉన్నాడు కదా, ఆయన్ని పట్టుకుని ఆడు మూలంలోకి వెళ్ళే వరకు మీరు విశ్రాంతి తీసుకోండి. నేనే వివేకానంద ఏమన్నా అంటే గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బ్యాక్. లుక్ ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, గో ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ వెనక్కి తిరిగి చూడద్దు. ఇంకా ఒక మీకు బాగా ఇష్టమైన వాడు సుబ్బమ్మ 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 అని పిలుస్తారనుకో, ఈ సుబ్బమ్మ నేను రక్షించదు, గో ఫార్వర్డ్ గమ్యానికి వెళ్ళే వరకు వెనక్కి తిరిగి చూడద్దు. ఈ సుబ్బమ్మ నేను ఎలా రక్షించేది కాదు. గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బ్యాక్. మీకు ఎంత ఇష్టం పిలిచిన వెనక్కి తిరిగి చూడద్దు. మీ సాధనలో అంత వేగం ఉంటే మీరు గమ్యాన్ని చేరుకుంటారు. అదే నీ గొడవ ఏదో నువ్వు చూసుకోండి. వాళ్ళ గొడవ ఏదో ఇచ్చాడు కదా, అంతకు వస్తాను మీరు అరస అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో నాకు చెప్పారంటున్నాడు, వాళ్ళు ఏదో నీకు చెప్పారు, వాళ్ళ గొడవ వాళ్ళు వెళ్ళిన వాళ్ళేదో వాళ్ళకేదో కనిపిస్తే కనిపించింది. ముందు నీ మీకు తలకాయ ఉంది కదా, నువ్వు ఆలోచించుకోమని. నీకు తలకాయ ఉంది కదా, కాళ్ళు చేతులు ఎలా ఉన్నాయి, నీకు తలకాయ కూడా అలా ఉంది కదా, ఆలోచించుకోమని. అన్నిటికంటే ఉత్తమైనది ఏదో దాన్ని పొంది, అన్నిటికంటే ఉత్తమమైనది ఏదో దానితో సమానమైనది ఏదో లేదో, దానికంటే మించింది ఏదో తెలియదో దాన్ని దాన్ని పొంది. అదే సాక్షాత్కారం, అదే సత్యం, అదే సర్వం, అదే నిర్వాణం, అదే శాంతి, అదే ఆనందం. అప్పుడు నీకు పునర్జన్మ లేదు. ఓం శంభో శివ 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 నారాయణం నారాయణం నారాయణ ఓం శివ 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 నారాయణ 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 ఇవాళ మన ప్రసంగంలో సారాంశం ఏంటంటే, భక్తి భక్తి వల్ల నీకు అజ్ఞానం నశించాలి, ఏదో కనిపించడం కాదు. భక్తి యొక్క సహాయంతో నీకున్న అజ్ఞానాన్ని నశింపజేసుకోవాలి. అంతేకాదు నాకు అక్కడ ఏదో కనిపించింది, ఇక్కడ సుబ్బారాయుడు కనిపించాడు, అక్కడ ఇంకోటి కనిపించాడంటే అది లక్ష్యం కాదు. వాళ్ళని కనిపిస్తే కనిపించవచ్చు, అక్కడ ఆగిపోవద్దు నువ్వు, అది గమ్యం కాదు. నీ భక్తి యొక్క నీకు భక్తి ఎందుకంటే నీ అజ్ఞానం నశించడానికి నీకు భక్తి కావాలి. అజ్ఞానం నశించే వరకు నువ్వు ప్రయాణం ఆపిచేయద్దు. అక్కడేదో కనిపించవచ్చు, ఇక్కడేదో కనిపించవచ్చు, కనిపించిందని అక్కడ కూర్చోకు, కూర్చుంటే గమ్యానికి వెళ్ళలేవు అని వేళ ప్రవచనం యొక్క సారాంశం. ఇవాళ భగవాన్ చెప్పింది ఏంటి, ఇతరుల లెక్కలు కూడా ఒక నీకెందుకు, నీ లెక్కలు ఏదో నువ్వు చూసుకోమని చెప్తున్నాడు. అది ఓం శంభో శివ శివ Shiva Shiva, Shiva Shiva, Narayana, Narayana, Narayana. సుబ్బమ్మ నేనేని నేను నేననుకుంటుందో సుబ్బమ్మ నేను అడిగితేనే కానీ అసలు నేను తెలియదు. నారాయణ 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 ఓం శంభో శివ శివ Shiva, 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 Narayana, Narayana, Narayana. Shiva, 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 Narayana.